కేవలం తెల్లవారుజామున ఏ 3:30-4 గంటలకో సూర్యుడు ఉదయిస్తున్న సమయానికి ముందు లేచి సూర్యోదయ సమయమునకు వాడు ఒక ఊరు చేరాట. ఓ 2 గంటలు నడిచి వాడు చేరిన ఊరేమిటో తెలుసా? ప్రపంచంలో ప్రతి ప్రాణి జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకునే పరమ పవిత్ర వారణాసి క్షేత్రం. ఎక్కడో పూర్వజన్మ సుకృతం ఉన్నది. సరిగ్గా సూర్యోదయ సమయానికల్లా వాడు వారణాసి చేరాడు. ఆ రోజు మహాశివరాత్రి పర్వదినం, అది కూడా కలిసి వచ్చింది వాడికి. అది శివరాత్రి, పైగా వెళ్ళింది వారణాసి. ఆహ్, వాడి జాతకమే మారిపోయిందట.
ఒకనాడు తీర్థోపయోగిగా నిశటుండు ఔదల ధరియంచు నభ్రగంగా ఆ ప్రొద్దు పొయ్యిరాజ నట్టి నిర్పేదయు భోగించు ఐశ్వర్యములెనిమిదియు పుష్కరాక్షుల చాతబోని వర్షవరుడు దేహార్థమున దాల్చు తీగెబోడి ఆయుధ ప్రభగాల్చి అలుగు భీరువును వాడి ముమ్మోముల వేడి అలుగు మలినవర్తనుడును సుధాలలితమూర్తి మిల్చి వర్తిల్చు మతిలేని మెదకుండు మౌని వర్యుల చదివిల్చు మర్రినీడ పంచముఖు వీటమే నోసరిల్చనేని.
కాశీక్షేత్రం ఎంత గొప్పదో ఈ పద్యంలో తెనాలి రామకృష్ణుడు రాశాడు. పాండురంగ మహాత్మ్యంలో, పాండురంగ మహాత్మ్యంలో మొట్టమొదట కథాప్రారంభంలోనే ఈ పద్యం కనబడుతుందన్నమాట. ఒకడున్నాడు, వాడి జీవితంలో ఎప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళలేదు. ఏ కాశీకి కానీ, నైమిషారణ్యానికి కానీ, ద్వారకానగరానికి కానీ ఎక్కడికి తీర్థయాత్రలకు వెళ్ళలేదు. గంగానది వంటి నదులలో స్నానం చెయ్యలేదు. వాడి బతుకంతా ధన సంపాదనతోటే గడిచిపోయిందిట, వ్యసనాలతో గడిచిపోయింది. కానీ వాడి అదృష్టం అనుకోకుండా ఏ పద్మాకర్ గారు లాంటి వాళ్ళు కాశీలో కాశీఖండం చెబుతున్నారని ఎవరో చెబితే విన్నాడు. రాజారెడ్డి గారు లాంటి వాళ్ళు పర్లేదు, ఒక్కసారైనా కాశీ రారా అని బలాత్కారంగా టిక్కెట్ పెట్టి తీసుకొచ్చారట. తీరా ఈ టిక్కెట్ ఆయన పెట్టి తీసుకొస్తీరాగానే కాశీలో బకెట్ అన్నట్టు వాడు. టిక్కెట్ అయింది, బకెట్ అయింది అన్నాడు. వాడు జీవితంలో తీర్థయాత్రకి రానివాడు కాశీలో శరీరం విడిచిపెట్టాడు. వెంటనే ఏం జరిగిందో తెలుసా? వాడి నెత్తి మీద గంగానది వచ్చి కూర్చుందిట. ఔదల ధరించు నభ్రగంగ, సాక్షాత్తు ఆకాశగంగ వాడి శిరస్సు మీద కూర్చుంది. గంగ ఎవడి నెత్తి మీద ఉంటుంది? శివుడి నెత్తి మీద. అంటే కాశీలో చచ్చిపోగానే వాడు శివుడిలో కలిసిపోయాడు అనమాట, గంగాధారి అయిపోయాడు. పరమపాపాత్ముడు తీర్థయాత్రలకు వెళ్ళని వాడు కూడా కాశీలో మరణించడంతో గంగాధారి అయిన శివుడిలో కలిసిపోయాడంటే కాశీ ఎంత గొప్ప క్షేత్రం ఆలోచించండి. ఏది మొదటి పాదంలో అలా రాశాడు ఆయన. ఇంక 2వ పాదం ఏమిటనమాట, ఒకడున్నాడు ఇంట్లో ఎప్పుడు పొయ్యి వెలిగించలేదు. అంటే ఏమిటనమాట, వాడు ముష్టివాడు. ముష్టివాడికి ఇల్లు ఉండదు. ఇల్లు ఉంటూ ఉంటేనే కదా ఇంట్లో పొయ్యి వెలిగించేది. వీధుల్లో పడుకుంటాడు, సత్రాల అరుగుల మీద, బదారుల్లోనూ, ఏ ప్లాట్ఫారం మీదో పడుకుని యాచనతో బతికేవాడు ఒకడనమాట. అంత పేదవాడు, యాచకుడు, ఏదో కారణంతో కాశీ వెళ్ళి చచ్చిపోయాడు. ఇంకా ఆ రోజు నుంచి కాశీలో చావగానే అష్టైశ్వర్యాలు అనుభవించడం మొదలెట్టాట. భోగించు ఐశ్వర్యములు 8, 8 ఐశ్వర్యాలు ఉన్నాయి. ఆ అష్టైశ్వర్యాలు కాశీలో చావగానే అనుభవిస్తున్నాడు. అష్టైశ్వర్యాలు అనుభవించేవాడు ఒక్కడే ఒక్కడున్నాడు, ఎవరు? శివుడు. అంటే వీడు కూడా కాశీలో చచ్చిపోతే ముష్టివాడు కూడా అష్టమూర్తి అయిన శివుడిలో కలిసిపోయాడు. అష్టైశ్వర్యాలు అనుభవించాడు. ముష్టివాడిని కూడా తనలో కలుపుకుంటాడు కాశీలో మరణిస్తే ఈశ్వరుడు. ఇంకా మరొకడున్నాడు, ఆయుధం చూస్తే వణికిపోతాడు. కత్తి అంటే భయం, బాణం అంటే భయం, ఒట్టి పిరికివాడు. అసలు యుద్ధానికి ఎప్పుడూ వెళ్ళడు. అంత పిరికాడు కాశీలో మరణించాడు. పిరికి చచ్చినాడు కాశీలో చచ్చిపోగానే వాడి చేతిలో ఆ క్షణమే శూలం వచ్చిందిట. శూలం ధరించడం మొదలెట్టాట. శూలం ఎవరు ధరిస్తారు? శివుడు. అంటే కాశీలో మరణించగానే పిరికాడు శివుడిలో కలిసిపోయి ఏకంగా త్రిశూలధారి అయిపోయాడు. శివుడు ఎంత కరుణాస్వరూపుడు చూశారా. ఇంకా 4వ వాడు ఉన్నాడు, వాడు పాత బస్తీల్లోనూ అక్కడ తిరుగుతుంటారు చూడండి, రైళ్లలో కనబడి ఇలా చేతులు పెట్టి చప్పట్లు కొట్టి 10 రూపాయలు 20 రూపాయలు 10 100 లాక్కుపోతారు. అందులో కుర్రాళ్ళు కనపడితే గ్యారంటీగా లాక్కుపోతారు. ఆడ మగ కానటువంటి వాళ్ళు వాళ్ళని ఏమంటారన్నమాట, వర్షవరుడు అంటారు. వరుషుడు అంటే నపూంసకుడు, మరీ నపూంసకుణ్ణి వర్షవరుడు అంటారు, పరమ నపూంసకుడు. స్త్రీ పురుషులు కానటువంటి మధ్యరకం వ్యక్తి ఒకడు కాశీ వెళ్ళాట. వీడికి జీవితంలో స్త్రీ అవసరం లేదు కదా, పుష్కరాక్షుల చెంత పోని వర్షవరుడు, స్త్రీ జోలికి వెళ్ళని నపూంసకుడు. ఎందుకంటే వాడు నపూంసకుడు కనుక పెళ్ళి అవసరం లేదు కనుక. అటువంటి వాడు కాశీలో చచ్చిపోయాట. చావగానే వాడి శరీరంలో సగభాగంలో స్త్రీ వచ్చి కూర్చుందిట. అసలు స్త్రీ అవసరం లేని నపూంసకుడికి శరీరంలో సగభాగంలో స్త్రీ వచ్చింది అంటే అర్థం ఏంటి, అర్ధనారీశ్వరుడు అయిపోయాడు వాడు. సగం శరీరంలో స్త్రీ ఎవరికి ఉంటుంది, శివుడికి, అర్ధనారీశ్వరుడు. నపూంసకుడు కూడా కాశీలో చచ్చిపోతే శివుడిలో కలిసిపోయి అర్ధనారీశ్వరుడు అయిపోయాడు. అంత దివ్యస్థలం కాశీ. ఇంకొకడు ఉన్నాడు, ఎప్పుడు స్నానం చేయడు వాడు. అసలు స్నానం అంటే తెలియదు అనమాట. ఎప్పుడు మాసిపోయిన గుడ్డలతో, దరిద్ర పునోరుతో, కంపు నోరుతో, కంపు గుడ్డలతో తిరుగుతాడు. అలా స్నానము సక్రమంగా చెయ్యని ఒక మురికివాడు కాశీ వెళ్ళి చచ్చిపోయాట. వెంటనే తెల్లని కాంతితో మెరిసిపోవడం మొదలెట్టాట. తెల్లగా అందంగా ఉండేవాడు ఎవరు, అయితే శివుడు లేక నేను. ఈ దౌర్భాగ్యుడు ఏది, ఈ మురికాడు చచ్చిపోగానే తెల్లని వాడిలో కలిసిపోయాడు, అంటే శివుడు అయిపోయాడు, శివుడిలో లీనమైపోయాడు అనమాట. ఇక మరొకడు ఉన్నాడు, మతి లేని మేధకుడు. మేధకుడు అంటే జ్ఞాపక శక్తి లేనివాడు, బుర్ర సరిగ్గా పనిచేయనివాడు. రెండ్రెళ్ళు నాలుగు అని 3 సార్లు చెప్పి, ఒరే 2 రెళ్ళు ఎంత అంటే, 2 రెళ్ళు అండి. ఏమే 2 రెళ్ళు ఎంత అంటాడు పక్క వాళ్ళని. ఏది 2 రెళ్ళు 4 అనేది 3 సార్లు చెప్పి మళ్ళీ ఎంత అడిగితే చెప్పలేటవాడు. మహానుభావులు అలాంటి వాళ్ళు ఉంటారండి, రామ 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 అని చెప్పించి చెప్పరా అంటే గురువుగారు ఏం చెప్పారు అంటాట. మీరు నా అదృష్టవశాత్తు పురాణం విని మళ్ళీ ఇంటికి వెళ్ళి చెప్పగలుగుతున్నారు, కానీ కొంతమంది పురాణం అంతా నాకు గురువుగారు 2 గంటలు 2 నిమిషాలు చెప్పేశారా, ఏం చెప్పారా అంటే ఏం చెప్పారు అదే ఆలోచిస్తున్నాను అంటాడు. ఇలా మురగొక్కని అంటే ఎంత చెప్పింది వాడికి గుర్తులేదనమాట. వాణ్ణి మతి లేని మేధకుడు అంటారు. అలాంటి బుర్రలేని వాడు ఒకడు కాశీలో చచ్చిపోయాడు. చచ్చిపోగానే ఏం జరిగిందో తెలుసా, ఓ మర్రి చెట్టు నీడలో కూర్చున్నట్ట, కాలి మీద కాలేసు కూర్చున్నట్ట, ఎదురుగుండా మునీశ్వరులు పెట్టి మునీశ్వరులకు పాఠం చెప్పడం మొదలెట్టాట. అంటే అర్థం ఏమిటి, మునీశ్వరులకు పాఠం చెప్పేవాడు ఒకే ఒక ఆయన, మేధాదక్షిణామూర్తి. మేధాదక్షిణామూర్తి అనే పేరుతో ఈశ్వరుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చుంటాడు. ఆయన ఎప్పుడు 25-30 సంవత్సరాల కుర్రవాడిలో ఉంటాడు. మౌనంగా శిష్యులకేసి చూస్తాడు. శిష్యులు సామాన్యులు కాదు, ఆయనకు ఎదురుగుండా కూర్చున్న శిష్యులు కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు. ఇటువంటి ఋషులు ఎదురుగుండా కూర్చుంటే వాళ్ళు ఎదురుగుండా కూర్చుని వాళ్ళకి సందేహాలు తీరుస్తాడు, పాఠం చెబుతాడు. పోనీ పాఠం చెప్పడం కూడా ఇలా మైకులు పెట్టుకుని గొంతు చెంచుకుని అరవట్ట, మౌనంగా అలా చూస్తట. ఆ మౌనంతో వాళ్ళ సందేహాలు తీరిపోతాయట. అంతటి వాడు దక్షిణామూర్తి. ఈ మతి లేని వాడు అక్కడ చచ్చిపోగానే దక్షిణామూర్తి అయిపోయాట, అంటే ఆయనలో కలిసిపోయాట. కాశీ గొప్పతనం అటువంటిది. అక్కడ చస్తే ఎవడైనా ఈశ్వరుడు తనలో కలుపుకుంటాడు, ముక్తినిస్తాడు. ఆ స్థలానికి వెళ్ళాట వాడు. ఎంత బాగా రాశాడంటే అసలు పాండురంగ మహాత్మ్యంలో తెనాలి రామకృష్ణుడు. అసలు తెనాలి రామకృష్ణుడి కవిత్వం అంటే కవిత్వం అరుదనమాట. ఎంతసేపు మన వాళ్ళకి ఆయన హాస్యమే కానీ ఆయన కవిత్వం గురించి తెలియదు. అద్భుతమైన పద్యాలు. అసలు ఆ పద్యాలకు అర్థం చెప్పడం కూడా కష్టం. అష్టదిగ్గజాలలో తేలికగా అంతో ఎంతో తేలిగ్గా రాసిన వాడు అలసాని పెద్దనే. మిగతా వాళ్ళ కవిత్వం అంతా నాబోటి వాడు చెబితే కానీ అర్థం కాదు. అంత అద్భుతమైన కవిత్వం రాశాడు వాడు. ఇంతమందిని పోషించి తెలుగు భాషకి సేవ చేసిన శ్రీకృష్ణదేవరాయల రుణం మనం తీర్చుకోలేదు. అందుకని రాయలకు ఎప్పుడు మనం దండం పెట్టాలి, రాయల్ని చూడాలి. ఒకసారి అందరం కలిసి హంపి విజయనగరానికి మీరందరూ టూర్ పెట్టేయండి, మంచి ఏసీ బస్సులు పెట్టేయండి. పెట్టేస్తే హంపి వెడదాం. ఎందుకు హంపి వెడమన్నాను అంటే విజయనగర సామ్రాజ్యం చూడటం ఒక ఎత్తు అయితే, అక్కడే ఉంది ఋష్యమూక పర్వతం, కిష్కింధ, పంపా సరస్సు, మతంగ మహర్షి ఆశ్రమం, శబరి యొక్క గుహ. రాముడు అక్కడికి వచ్చాడు, అది కూడా చూడొచ్చు అనమాట. ఋష్యమూక పర్వతం గురించి విన్నారు కదా మీరు, అది గ్యారంటీగా చూడొచ్చు అనమాట. కాబట్టి అప్పుడప్పుడు చూడాలి అలాంటివి.
ఈ దివ్యక్షేత్రానికి అదృష్టవశాత్తు ఈ గుణనిధి వచ్చాడు. ఇంత పాపాత్ముడు ఎప్పుడొచ్చాడు? అది కూడా శివరాత్రి, మహాశివరాత్రి పర్వదిన నాడు వచ్చాడు. రేపు మనకి మహాశివరాత్రి, మాస శివరాత్రి నాడు శివుణ్ణి చూస్తేనే పుణ్యం అంటే, ఇక మహాశివరాత్రి నాడు శివుణ్ణి చూస్తే ఎంత పుణ్యం? అందులోనూ కాశీ విశ్వేశ్వరుణ్ణి. వీడికి తెలియదు కదా. అందుకని జనమంతా కొందరు హరహర మహాదేవ అంటున్నారు, కొందరు నమశివాయ అంటున్నారు, కొందరేమో విభూతి పెట్టుకున్నారు. ఇలా ఉన్న జనాలను చూచి ఇది ఏ ఊరు అన్నాడు. నువ్వెక్కడో పిచ్చేళ్ళలో ఉన్నావు, కాశీ వచ్చి ఏ ఊరు అంటావు? నీ మొహంలో ఎప్పుడు కాశీకి వచ్చిన కళలు కనపట్టంలా, ఇది కాశీ అనగానే ఆరి ఎక్కడి పాంచాల దేశం, పంజాబులో కంపిలెక్కడా, ఎక్కడి కాశీ, ఇక్కడికి వచ్చేసానా అనుకున్నట్టు వాడు. తెలియకుండానే వచ్చాడు వాడు. ఏమంటే ఇక్కడ ఎక్కడైనా అన్నం పెడతారా అంటే, ఒరే ఇవాళ అన్నం పెట్టర్రోయ్, ఇవాళ నెత్తికి అన్నం పెడతారు అడిగితే ఏమనుకుంటున్నావు, ఇవాళ శివరాత్రి ఉపవాసం ఉంటారు అన్నట్ట. హారి నాగోటి వాడికి రామేశ్వరంలో ఏదో తప్పలేదట, నేను వాటికి 4 రోజులు అయిపోయింది, ఈ రోజుతో కలిపి 5వ రోజు, ఇప్పటివరకు తిండి లేక ఇక్కడికి వచ్చి ఎవరిని అన్నం పెడతారేమో అనుకుంటే ఈ రోజు శివరాత్రి అవ్వాలా అనుకున్నట్ట ఆయన. పాపం చూసారా, కాలం కలిసి లేకపోతే అన్నం దొరకదు, కలిసి వస్తే కాశీ వస్తాం. ఆయనకు అదృష్టం ఉంది, కొంత దురదృష్టం ఉంది. ఆ తాత్కాలికంగా ఆకలికి బాధపడటం కూడా దురదృష్టమే కదా మరి, కానీ వచ్చింది కాశీ, అది మహాభాగ్యం. సరే ఎప్పుడు అన్నం పెడతారనగా, ఇవాళ మాతో పాటు గంగా స్నానం చేసి శివాలయంలోకి రా, శివుణ్ణి దర్శనం చేసుకో, ఆ తర్వాత ఇక్కడ గంగానదీ తీరంలో ఓ షెడ్ వేశారు కమిటీ వాళ్ళు, పాపం చాలా మంచివాడు ఉమామహేశ్వర స్వామి దేవస్థానం వాళ్ళు చాలా ఉత్తములు, వాళ్ళకి మంచి మంచి కుర్రాళ్ళు కార్యకర్తలు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి ఓ పెద్ద పందిరి వేశారు. పందిట్లో అర్ధనారీశ్వరుల్ని పెట్టారు, ఓ శివలింగం పెట్టారు, శివుడి దగ్గర దీపం వెలిగిస్తారు, అడ్డంగా కర్టెన్లు కడతారు. అక్కడికి మనం వెళ్ళి భజన చేస్తే తెల్లవారుజామున నివేదనలు సిద్ధం చేసి ఆ నైవేద్యం పెట్టినటువంటి వాటిని మనకు ప్రసాదంగా పెడతారు. కాబట్టి ఈ ఒక్క పగలు రాత్రి కూడా జాగరణ చేస్తే నీకు అన్నం దొరుకుతున్నారు కానీ అమ్మ బాబోయ్ అనుకున్నట్ట. పోన్లే తెల్లారేకైనా ప్రసాదం దొరుకుతుంది కదా అనుకుని ఈ జనాలతో పాటు వెళ్ళి గంగా స్నానం చేశాడు. శివరాత్రి నాడు కాశీ వచ్చి గంగలో స్నానం చేశాడు. ఆ తర్వాత డుంటి విఘ్నేశ్వరుణ్ణి, అమ్మవారిని, శనయశ్చరుణ్ణి, గ్రహాలని అందరినీ చూచాడు, విశ్వనాథుణ్ణి చూచాడు, విశాలాక్షిని చూశాడు, ఆకలికి తట్టుకోలేకనే చూశాడు. ఇప్పుడు ఆ తర్వాత గంగా తీరంలో ఓ పెద్ద పందిరి వేశారట. శివరాత్రికి పూర్వం అలా పెద్ద పందిరి వేసేవారన్నమాట. ఆ పందిట్లో ఇలా ఒక స్టేజీ కట్టి తాత్కాలిక శివ మందిరం నిర్మాణం చేస్తారు. ఇప్పుడు మీరు ఎలా మందిరం పెట్టారో అలా మందిరం పెట్టారన్నమాట. కాకపోతే కొంచెం పెద్ద మందిరం కట్టారు, లోపల శివలింగం పెట్టారు, శివలింగానికి ఎదురుగుండా దీపారాధనలు అవి ఉన్నాయి, ఆవునేతి దీపాలు వెలిగించారు, జనమంతా ఎదురుగా కూర్చున్నారు. ఒకవేళ నైవేద్యం పెట్టాలంటే ఇక్కడ ఒక తెర ఉంటుందన్నమాట, శివుడి మందిరంలో తెర వేసి నైవేద్యం పెట్టి మళ్ళీ తెర తీస్తారు. ఎదురుగా శివుడు కనపడతాడు, శివుడికి ఎదురుగుండా మీరంతా ఎలా కూర్చున్నారో నా ఎదురుగా అలా జనాలు కూర్చున్నారు. వీడు కూడా జనాల్లో ముందు కూర్చున్నట్టండి, ఎందుకంటే ప్రసాదం ముందు కూర్చుంటే తొందరగా అందుతుంది, ప్రసాదానికి ముందు వెళ్ళమని చేస్తాను కదా. అందుకే జనాల్లో కొందరు ఉపన్యాసానికి లేటుగా వస్తారు, ప్రసాదానికి లేటుగా వెళ్ళిన వాళ్ళు వెనకుంటారు కదా, అందుకని ముందుగా వెళ్ళి పట్టుకోవచ్చు. అందుకని పాప వీడు ఆకలి కోసమని ఆకలి బాగా ఎక్కువై ఫ్రంట్ రోలో కూర్చున్నాడు అనమాట. ఈ జనాలు కూర్చున్న వాళ్ళందరూ భజన మొదలెట్టారు. శంభో 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 హర 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 శంభో, హర 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 శంభో అని జనం భజన చేస్తుంటే వీడు భజన చేశాట. ఈ భజన చేస్తున్నప్పుడు వాడు శంభో అంటే చెంబో చెంబో, లోపల బంగారపు చెంబు ఒకటి ఉంది, ఈ బంగారపు చెంబు మీద పడింది వీడి దృష్టి. రహస్యంగా ఈ చెంబు పట్టుకుపోతే మళ్ళీ అమ్మేసుకుంటే డబ్బులు వస్తాయి, పేకాట ఆడచ్చు, ఎవడు కూడా పడింది. వీడు చెంబో అంటే వీడు చెంబో చెంబో అన్నట్ట. సరే క్రమంగా రాత్రి అయింది. ఆ సమయంలో అర్ధరాత్రికి కొంచెం ముందుగా పెద్ద పెద్ద గుండిగలతోటి ఆహారాన్ని అర్చక స్వాములు పట్టుకొచ్చారు. ఆ గుండిగలు ఏం గుండిగలు తెలుసా? అన్నీ బంగారపు గుండిగలే, బంగారపు పాత్రలు, దవరాగిన్నెలు, గుండిగలు పట్టుకొచ్చారు. ఒకటి పాయసం, ఒకటి చక్కెర పొంగలి. మళ్ళీ ఏం చక్కెర పొంగలండి, చిక్కని చక్కని జీడిపప్పులు, కిస్మిస్సులు, నేతితో తయారు చేసిన చక్కెర పొంగలి. కొంతమంది దిక్కుమాలాడు చక్కెర పొంగలు కూడా నెయ్యేయరు, జీడిపప్పులు కనపడవు. జీడిపప్పు లేకపోతే అది బోడిపప్పులాగా తయారవుతుంది మరి. మంచి జీడిపప్పులు మిసమిసలాడిపోతున్న చక్కెర పొంగలి,
పులిహార దధ్యోదనం చెయ్యవలసిన వాళ్ళు చేస్తే సరిగ్గా చేస్తే ఏమి రుచి, అవన్నీ పట్టుకొచ్చారు. వాటిని శివాలయంలో ఆ శివుడి దగ్గర పెట్టి నివేదన చేశారు. ఇక వీడి దృష్టి ఈ అన్నం మీద పడిపోయింది అనుకుంటున్నట్ట. ఈ జనమేమో భజన ఆపరం, వీళ్ళది భజన, వీడికి భోజనం, వీడికి భోజన దృష్టి, వాళ్ళది భజన దృష్టి. 12 దాటింది, అప్పటిదాకా ఆ ఉపవాసం ఉండి భజన చేస్తున్న జాగరణ ఉన్న వాళ్ళలో ఒక ఆయనకి నిద్ర వచ్చిందిట. ఈ నిద్ర చాలా గొప్పదండి, ఒకడికి వస్తే రెండోవాడికి వస్తుంది. ఈయన నిద్ర అయి ఆ పక్కవాడి పదం మీద పడ్డాడు. వెంటనే ఆయనకి మత్తు వచ్చి ఈయన ఇలా పడ్డాడు. ఇలా అందరూ అక్కడ ఎక్కడికక్కడే ఆ పందిట్లో ఉన్న చాపల మీద పడుకుని నిద్రపోవడం మొదలెట్టారు. ఇక నిద్రలో కూడా ఒకడు అండం రాక్షసులు బొబ్బలు పెట్టినట్టుగా, రామరామ ఈ గురకలు పెడతారు, ఈ గురక దెబ్బకి బరకం మీద ఉన్నవాడు అడిగిపోవాలి. ఈ గురక వినడం కంటే వేరే నరకం లేదనిపించింది నాకు ఒకసారి. ఓ రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు నా అదృష్టవశాత్తు అప్పర బెర్త్లో వాళ్ళిద్దరూ గురకగాళ్ళు, తెల్లవారు నాకు నిద్ర పడితే ఒట్టు. చాలా కష్టం గురక వినడం అంటే. ఏదో ఏం చేస్తాం మరి, ఒక్కొక్కళ్ళు అని భగవంతుడు పరీక్షిస్తాడు. వీళ్ళు అలా నిద్రపోతుంటే అందరూ నిద్రపోతున్నా, నిద్రపోని వాడు ఒక గుణనిధి, వాడి దృష్టి ఏమో తిండి మీద బంగారం మీద ఉంది. అందరూ నిద్ర అయ్యాక అమ్మయ్య శివుడు ఉన్నాడురా బాబు, వీళ్ళందరికీ నిద్ర ఇచ్చాడు అనుకుని వీడు మెల్లిగా ఆ శివ మందిరంలోకి వెళ్ళాడు. గుడ్డలు పక్కకు తొలగించుకుని లోపలికి వెళ్ళాట. ఆ లోపల ఒక పాయస పాత్ర కనపడింది, అది పూర్తిగా బంగారపు గిన్ని, పెద్ద గిన్ని. గిన్ని నిండా చిక్కని ఆవు పాలతో తయారు చేసిన పాయసం, పూర్తిగా ఆవు పాలతో తయారు చేశారు. వాళ్ళు ఎక్కడ నీళ్లు పోయలేదన్నమాట. కొంతమంది పాయసం అంటే ఏం చేస్తారన్నమాట, నీళ్లలో బియ్యం పోసి బియ్యం ఉడికాక అందులో కొంచెం పాలు పోస్తారు, ఇంకు పిల్లలతో పాలు పోసి అది పాయసం అంటారు. అది పాయసం ఏంటి, అది ఆయాసం. పాయసం అంటే ఎలా చేయాలి, 8 లీటర్ల పాలల్లో 1 కేజీ బియ్యం పోయాలి, 8 షేర్లు పాలు, 1 కేజీ బియ్యం పోసి ఇంకా 4 కేజీల జీడిపప్పులు, 1/2 కేజీ కిస్మిస్, ఏలకలు, నెయ్యి పోసేస్తే ఆ పాయసం అది తింటే వేరే స్వర్గానికి వెళ్ళాలా. ఇలాంటి పాయస పాత్ర ఆయన చూశాడు. ఇక చూడండి ఆయనకి మతిపోయిందనమాట. గృక్కిల్మింగుచు ఒక్క ఓదన మహాకుంభం వీక్షించువాడు, అక్కోణం బున మందరస్మియగు దీపాంకూరమున్ మీదికిన్ యక్కంద్రోచి ఘృతంబు నిల్చి నిజ వస్త్రైకాంశము జించి జేనొక్కల్ ప్రోవిడి వత్తినేచను శిఖిన్ యోజించే వైశ్వానరు. ఆ అన్నపాత్ర చూడగానే, ఆ పాయసాన్నం చూడగానే ఆ నోట్లోకి నీళ్ళు ఊరాయి. ఈ నీళ్ళు ఊరగానే ఏం చేసేట, మింగేట. దాన్ని గొక్క గుటకలు మింగడం, గుక్కిళ్ళు మింగడం అంటారు. అటు గుటకలు మింగడం ఉంటుంది కదా అండం అన్నమాట. ఇలా నీరు మింగుతూ ఆహాహా నా అదృష్టం ఈ పాయస పాత్ర దొరికిందని ఆ గిన్నె దగ్గరికి వెళ్ళాడు. వీడి ఉద్దేశం ఏమిటి, ఈ గిన్నెలో పాయసం తిని ఈ గిన్నె ఇంత బంగారం కనుక అమ్ముకుంటే మళ్ళీ జోదం వాడచ్చు, డబ్బులు వస్తాయని. కానీ ఇంతలో ఏం జరిగింది, అక్కడ 2 పెద్ద దీపపు కుందులు ఉన్నాయి, అవి బంగారపు కుందులే, అందులో ఉన్న ఒత్తులు కొండెక్కుతున్నాయి, దీపారాధన ఆరిపోతుంది. అప్పుడు చీకటి అయిపోతుంది కదా, చీకట్లో ఈ పాత్ర కనపడదు, తినడం ఎలాగా, బయటికి వెళ్ళడం ఎలాగా. అందుకని అయ్యయ్యో దీపం కొండెక్కుతోందని చకచక ఆ దీపం దగ్గరికి వెళ్ళాడు. పక్కనే ఆవునేతి జాడి ఉంది, ఆ ఆవునేతి డబ్బా తీసి కుంది నిండా నెయ్యి పోశాడు. మహాశివరాత్రి పర్వదినం లింగోద్భవ కాలం దాటిన కొంతసేపు తర్వాత శివలింగానికి ఎదురుగా ఆవునేతి కుందిలో నెయ్యి పోశాడు, దీపపు కుందిలో ఆవు నెయ్యి పోశాడు. తీరా నెయ్యి పోసేసరికి ఒత్తి కాలిపోయి ఆరిపోతుంది పూర్తిగా. అయ్యయ్యో ఈ ఒత్తి కూడా పాడైపోయింది, ఒత్తులు చూసారు ఒక్కసారి బాగా నుసి అయిపోతాయి, మసి అయిపోతాయి. అందుకని వెంటనే ఏం చేశాడు, ఒత్తి కావాలి, అక్కడ ఒత్తులు లేవు. వాడు కట్టుకున్న బట్ట ఎన్నాళ్ళ నుంచి కట్టాడో దిక్కుమల్లి బట్ట, దీక్షావస్త్రంలా కట్టి ఉంచాడు. ఆ వస్త్రం పర్రును చింపెట్ట, నిజ వస్త్రైకాంశమున్ చించి తన వస్త్రం నుంచి ఒక భాగం చింపి ఇలా ఒత్తి కింద నలిపి నేతిలో ముంచి ఈ ఒత్తిని ఈ కొండెక్కుతున్న ఒత్తిలో పెట్టి మరో ఒత్తి వెలిగించాడు. అంటే దీపారాధనకి తన పంచెనే ఒత్తిగా చేశాడనమాట. ఒత్తి వేశాడు, దీపం కొత్తగా వెలిగించాడు, నెయ్యి పోశాడు శివలింగం దగ్గర మహాశివరాత్రి నాడు. అది కూడా జాగరణ అనంతరం లింగోద్భవ కాలం దాటిన తర్వాత. ఇప్పుడు ఈ కాంతిలో పాత్ర చూశాడు. ఈ లోపల తినచ్చు కదా, తింటే ఎవరికైనా మెలకు వస్తే తంతారు, శివుడి దగ్గర ఉన్న నైవేద్యం దొంగతనంగా తింటారా, రెండు తంతారు కొడతారు, ఎందుకు వచ్చింది, పైగా అన్నం తిన్నాక గిన్నె కూడా నాకు కావాలి కదా, కాబట్టి ఈ గిన్నె జాగ్రత్తగా పట్టుకుపోయి గంగానదీ తీరంలో రహస్యంగా ఎవరూ రాని చోటికి కొంచెం దూరంగా పోయి ఆ రేవు దగ్గర తినేసి గిన్నె కడిగి పట్టుకుపోయి అమ్మి డబ్బులు వస్తే ఆ డబ్బులతో మళ్ళీ జోదం ఆడచ్చు అనుకుని ఈ గిన్నె పుచ్చుకొని బయటకు వచ్చాడు. ఇదో స్పెషల్గా హాయిగా ప్రత్యేకంగా తిందామని హడావిడి లేకుండా తిందాం అనుకుని ఈ గిన్నె పుచ్చుకు బయటకు వచ్చాడు. ఆ రావడంలో ఏం చేశారంటే ఈ పడుకున్న వాళ్ళల్లో వాళ్ళంతా పడుకున్నారు, ఇక్కడంటే కుంది ఉంది కానీ అక్కడ కుంది లేదు కదా, దీపం లేదు. ఆ చీకట్లో పాపం పడుకునున్న ఒక గజేంద్రుడి కాలు తొక్కాడు. ఆ పడుకున్న ఆయన కొంచెం ఆ మాత్రం ఉన్నవాడు, ఆయన కాలు పట్టుకుని తొక్కాడు. తొక్కడంతో వాడు బాబోయ్ సత్యానని అరిచాడు. అరిచినప్పుడు వీడు ఆగిపోతే ఇబ్బంది లేకపోయేది, వీడు ఒక్క గెంతేసి ఈ గిన్నె పుచ్చుకు పారిపోవడం మొదలుపెట్టాడట. దబా దబ వీడు పారిపోతుంటే అర్థమైపోయింది వీడు ఎవడ దొంగని ఈ లేచిన వాడికి. వెంటనే వాడు దొంగ దొంగ అన్నాడు. వాడు దొంగడంతో ఎక్కడికక్కడ అందరూ లేచిపోయి దొంగ దొంగ దొంగ, ఎవడ దొంగ అంటున్నాడో ఎందుకు దొంగ అంటున్నాడో తెలియదు. మన జనాలు అదిగోపులు అంటే ఎందుకు తోకంటారు కదా, అందుకని అందరూ దొంగ 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 దొంగడం మొదలెట్టారు. ఈ కంగారులో వీడు గిన్నె పుచ్చుకుని ఇంకా పరిగెత్తాడు. ఈ పరిగెత్తడంలో కాపల వాళ్ళు ఎదురుగుండా కనపడ్డారు. ఆ కాపల వాళ్ళు ఎప్పుడు కూడా శివాలయం దగ్గర కాపలాగా శివాళ్ళ దగ్గర ధనుర్బాణాలు ఉంటాయి, ఎందుకంటే విశ్వేశ్వరుడికి బోల్డ్ ఆస్తుంది. పైగా విశ్వేశ్వరుడు ఆలయం దగ్గర కంటే గంగానదీ తీరంలో ఉండే చోట ఏ దొంగలు వస్తారో ఏ దుర్మార్గులు వస్తారో అని కాపలాకి వస్తున్నారట. ఈ గంగా తీరానికేసి పరిగెడుతున్న వీడిని చూడగానే కాపల వాళ్ళు ఆగు ఆగు అన్నారు. వీడు ఆగలేదు. దాంతో వాళ్ళలో ఒకడు బాణం ఎక్కువ పెట్టి వాడు వీపు మీద కొట్టాడు. అది వీపుకు తగలకుండా వెన్నులోంచి బయటకు వచ్చేసింది. దాంతో పెద్ద శబ్దంతో డామ్ అనే శబ్దంతో పడిపోయాడు. అక్కడ ఒక నంది విగ్రహం కూడా పెట్టారట, మట్టితో తయారు చేసిన నంది విగ్రహం గంగా తీరంలో. ఆ నంది దగ్గర పడి క్షణంలో చచ్చిపోయాడు వాడు. శివరాత్రి నాడు ఉపవాసం వండి జాగరణ చేసి శివనామస్మరణ చేసి విభూతి పెట్టుకుని అన్నం తినకుండానే శివ అంటూ చచ్చిపోయాడు. వాడి కర్మయోగంలో అక్కడే చచ్చాడు చివరికి. వాడు చూసారా, యోగం తిండి కూడా దక్కలేదు వాడికి, ప్రసాదం కూడా దక్కలేదు. వీడు కాశీలో చచ్చిపోయి ఉంటే ఇబ్బంది లేకపోయేది. కాశీలో పంచ క్రోసులు ఉంటాయి, ఐదు క్రోసులు, ఐదు రెండు 10 మైళ్ళు. ఈ 10 మైళ్ళ ప్రాంతంలో ఎవడు చచ్చినా వాడు శివుడిలో ఐక్యమైపోతాడు, లేక కైలాసానికి కడతాడు, ముక్తి పొందుతాడు. వీడి దురదృష్టం ఏంటంటే ఈ శివుడి యొక్క విగ్రహం ఉన్న ప్రాంతమేమో పంచక్రోసుల్లో ఉంటుంది, అది దాటి పెడితే ఈ టెంట్ దాటగానే అది పంచక్రోసుల్లోకి రాదు. కాశీలో అంతా కూడా మోక్షం కష్టమండి. కాశీలో పంచక్రోసులు అంటే 5 రెళ్ళు 10 మైళ్ళ స్థలం మాత్రమే మోక్షక్షేత్రం. అక్కడ చస్తేనే మనం కైలాసానికి కడతాం. అది దాటి ఇప్పుడు బెనారస్ యూనివర్సిటీలోనో గంగానదికి అవతల ఒడ్డునో ఇటువంటి చోట చచ్చిపోతే మనకేం ఉపయోగం లేదు. కాబట్టి ఎప్పుడు కూడా కాశీలో ఎక్కడ ఉండాలో తెలుసుకోవాలి. ఆ ప్రాంతాల్లో ఉంటే మాత్రమే మనకి మోక్షం వస్తుంది. అందుకని ఎక్కువ మంది ఏం చేస్తారన్నమాట, సూర్యకుండం దగ్గర కానీ ఆ మధ్యలో గడియారం ఉంటుంది అక్కడ కానీ, కాలభైరవుడు ఉన్న వైపు, మణికర్ణిక ఘట్టం ఉన్నటువంటి వైపు, లేదా ఇటు కేదారఖండం వైపు, ఇటువంటి ప్రాంతాల్లో మాత్రమే ఉంటారు. ఇవి మాత్రమే అవిముక్త క్షేత్రంలో వస్తాయన్నమాట. మనం ఎక్కడికో వెళ్ళిపోతే ఉపయోగం లేదు. అదేదో సారనాథ్ దగ్గరకో, బెనారస్ యూనివర్సిటీ దగ్గరకో, స్టేషన్కి అవతల వైపు ఈ ప్రాంతములలో మరణిస్తే వారికి మోక్షం రాదట. ఈ పంచక్రోసుల్లో మాత్రమే మరణించాలి. అందుకే ఎప్పుడు కూడా ఏమని చెప్పారు, నాయన నేను ఎప్పుడో చస్తాను, ఇప్పట్లో చావను, నేను ముసలాణ్ణి కాదు, పడుచువాణ్ణి, కాశీకి వెళ్ళక్కర్లేదు, రిటైర్ అయ్యాక వెడతాను అని ఎప్పుడు అనుకోవద్దంటాడు ఆయన. వేదవ్యాసుల వారు కాశీఖండంలో చెప్పిన గొప్ప శ్లోకం ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. దూరం మే మరణం యువాహ మధునా ధార్యం నచిత్తే త్వితి. దూరం మే మరణం యువాహ మధునా ధార్యం నచిత్తే త్వితి. శ్రోతవ్యో నిభృతం కృతాంత మహిషగ్రైవేయ ఘంటాధ్వని నైకట్యాత్ ప్రకటోత్కట శ్రమఘటాం అప్రాప్య హిత్వాద్రుతం జీర్ణాం పర్ణకుటీం విహాయ సుమతి గచ్చేత్ పురీం ధూర్జటే. నేను యువకుణ్ణి, ఇప్పుడు ఇంకా కుర్రాణ్ణి, మరణం దూరమే, ఇప్పట్లో లేదు నాకు మరణం. నాకింత 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఏ 100 ఏళ్లకు వస్తాను, ఇప్పట్లో చావను అని నీ మనస్సులో ఎప్పుడూ భావించద్దు. ఎందుకంటే వయస్సుతో మృత్యువునకు సంబంధం లేదు. ఎంత కుర్రవాడు పోవచ్చు, అంతవాడు పోవచ్చు, ఎవడు ఎప్పుడు పోతాడో తెలియదు. మనిషికి జీవితంలో మృత్యువు తప్ప మరొకటి మిగిలింది లేదు. ఎన్ని సత్కారములు పొందినా, బిరుదులు పొందినా, డబ్బు సంపాదించినా, కొంప సంపాదించినా, ఏమి సంపాదించినా చెట్ట చివరికి పొందేది మృత్యువే. అది గ్రహించి నీ పక్కన ఎప్పుడు యముడు తిరుగుతాడు. యముడు దేని మీద ఎక్కి తిరుగుతాడు? దున్నపోతు మీద ఎక్కి తిరుగుతాడు. ఆ దున్నపోతు మెడలో పెద్ద గంట ఉంటుంది. ఆ ఘంటాధ్వని వింటూ ఉండు. నీ పక్కనే యమవాహనం మెడలో ఉన్న ఘంటాధ్వని వినపడుతోంది అనుకుని చెవులు రిక్కించి విను. అంటే ఏమిటనమాట, నేను చావకుండా ఉంటాననే భ్రమ విడిచిపెట్టి నా పక్కన మృత్యుదేవత ఉందని గ్రహించు. ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే, నీ శరీరములో శక్తి ఉన్నప్పుడే ఈశ్వరుణ్ణి కాశీ వెళ్ళి దర్శించు. చచ్చాక ఎప్పుడో చూద్దాం, ముసల్తనంలో చూద్దాం అంటే కుదరదు. అసలు ముసల్తనంలో వెళ్ళకపోవచ్చు, ఓపిక ఉండకపోవచ్చు అండి. కాస్త ఓపిక ఉన్నప్పుడైతే హాయిగా రైలు ఎక్కగలుగుతావు, పరిగెత్తగలుగుతావు. రైలు హఠాత్తుగా వేగంగా వెళ్ళిపోతుంటే ఆ సమయంలో కూడా ఎక్కగలుగుతావు. అదే ఓపిక లేకపోతే వార్ధక్యంలో ఏం వెళ్ళగలుగుతావు నువ్వు? కాబట్టి ఎప్పుడో ముసలితనంలో కాశీ వెళ్ళడం కాక శరీరమునందు శక్తి ఉండగా మాత్రమే కాశీక్షేత్రమునకు వెళ్ళి ఆ పరమాత్మని దర్శనము చేసుకో, అప్పుడు నువ్వు బాగుపడతావు అని చెప్పాడు. చాలా అద్భుతమైన పద్యం అనమాట ఇది. కాబట్టి జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్ళాలి, అది కూడా ఓపిక ఉండగా వెళ్ళాలి. అది కూడా గురువులు వెడుతున్నప్పుడు పెడితే మరింత సులభముగా ఈశ్వరుడి యొక్క సన్నిధానం తెలుస్తుంది. ఆ పంచక్రోశుల్ని చూడాలి. ఆ పంచక్రోశులు ఏమిటో తెలుసుకోవాలి. 5 క్రోశుల స్థలం అంటే ఎక్కడుంది కాశీలో, అక్కడ ఏమేమి ఉన్నాయో తెలుసుకుని చూడాలి. చూస్తే వాడు ఈశ్వరానుగ్రహం పొందుతాడు. దీన్ని శ్రీనాథుడు కాశీఖండంలో అనువాదం చేస్తూ ఇంకా అందంగా చమత్కారంగా చేశాడు.
అర్ణోరాశి పరీత భూభువన మధ్య స్వర్ణఖండంబు సంపూర్ణైశ్వర్య సమృద్ధి కాశీ కృతపాపుండైన తత్పట్టణాభ్యర్ణక్షోణుల 5 క్రోశముల ప్రాణాంతంబునన్ మర్త్యుడాకర్ణ్యం పండు కృతాంతవాహ మహిషగ్రైవేయ ఘంటాధ్వని.
ఈ మొత్తం భూమండలం చుట్టూ సముద్రం ఉన్నది. 7 సముద్రములతో కూడినది ఈ భూమండలం. ఈ భూమండలం మధ్యలో అత్యంత పవిత్ర స్థలం కాశీ. ఆ కాశీలో కూడా 5 క్రోశుల స్థలం మోక్షభూమి. కాశీ అంతా మోక్షం కాదు కదా, కాశీలో 5 క్రోశుల స్థలం మాత్రమే మళ్ళీ జన్మ లేకుండా చేసే భూమి. ఆ 5 క్రోశుల మధ్యలో ఎవడైనా మరణించినా, ఎక్కువ కాలం ఉన్నా, వాడు ప్రాణం పోతున్నప్పుడు యముడి వాహనము యొక్క మెడలో ఉన్న ఘంటాధ్వని వినడు. అంటే వాడు ప్రాణం పోయేటప్పుడు నరకానికి పోడు, యమదర్శనం చేసుకోడు, శివుల్లో కలిసిపోతాడు. కాశీలో మరణిస్తే నరకం ఉండదు అని చెప్పడానికి ఎంత అందంగా చెప్పారు. ఈ పద్యం ఎంత తేలికైందో నిజానికి. ఈ భూమి చుట్టూ 7 సముద్రాలు ఉన్నాయి. 7 సముద్రాల మధ్యలో ఉన్న భూమిలో గొప్ప పట్టణం ఒకటి ఉన్నది. ఆ పట్టణం కాశీ. ఆ కాశీలో 5 క్రోశుల స్థలం ఉన్నది. ఆ స్థలములో మరణిస్తే వాడు నరకానికి పోడు, యముడి దర్శనం చేసుకోడు, వాడికి ముక్తి వస్తుంది. అసలు ఎంత బాగుంది మరి ఈ పని. కాబట్టి ఆ పని చెయ్యండి, అది కూడా ఓపికండగా చెయ్యండి, గురువులతో చెయ్యండి అన్నాడు ఆయన. వీడు కాశీలో చచ్చిపోయాడు, కానీ 5 క్రోశుల స్థలానికి కొద్ది బయట చచ్చిపోయాడు. ఈ టెంట్ వరకు అయితే పర్వాలా, టెంట్ దాటడంతో వాడికి తంట వచ్చిందనమాట. 10 అవతలు చచ్చిపోయాడు. అదృష్టంలో దురదృష్టం అంట. వాడు అలా చావగానే పరమపాపాత్ముడు గనక వాడి శరీరంలో ప్రాణం బయటికి తీయడానికి యమకింకరులు వచ్చారు. వాడి ప్రాణం బయటికి తీసి యాతనా శరీరం అని ఒక శరీరం ఉంటుంది, ఆ శరీరంలో ప్రవేశపెడతారు. వీడిని నరకానికి పట్టుకుపోతారు, వాడికి నరకంలో శిక్షలు వేస్తారన్నమాట. ఈలోపు కాపల వాళ్ళు వాళ్ళు చచ్చిపోయిన శవం దగ్గరకు వచ్చి, అరే రే వీడు దొంగాడు కాదురే పాపం, ఏదో అన్నం కోసం వచ్చినట్టున్నాడు, నిన్నటి నుంచి అందరినీ అన్నం ఎప్పుడు అన్నం ఎప్పుడు అని అడిగాడు, మనతో పాటు కూర్చొని భజన చేశాడు, ఆహారానికి తట్టుకోలేక ఆకలికి తట్టుకోలేక ఈ గిన్నె పట్టుకుపోయినట్టున్నాడు, తొందరపడి మనం బాణం కొట్టేశాం అనుకున్నారు పాపం. ఏమనుకున్నా చచ్చిపోయాడుగా, ఏం చేయలేరు కదా. చచ్చినవాడు చచ్చాడని వాడు జారిపడేలోపు యమకింకరులు వీడి ప్రాణం తీస్తూ ఉంటే వీడు భయపడిపోయాడు యమకింకరులు చూసి. యమకింకరులు చాలా భయంకరంగా ఉంటారు. మన సరూర్ నగర వాసుల్లాగా అందంగా ఉండరు. యమకింకరులు ఎలా ఉంటారో తెలిసినా
ఎర్రని కళ్ళతో నల్లని శరీరంతో నెత్తి మీద కొమ్ములతో భీకరాకారంతో దర్శనమిస్తారు. ఎందుకంటే ఈ చచ్చినవాడు పాపాత్ముడు కనుక. అదే పుణ్యాత్ములకైతే అందంగా కనపడతారు. ఈ పాపాత్ముడికి వాళ్ళు భీకరాకారంతో దర్శనం ఇవ్వగానే వాడు వణికిపోతూ ఉండగా ఆ సమయంలో అక్కడికి ఇద్దరు శివకింకరులు వచ్చారు. వీడి ప్రాణమును యమకింకరులు తాడుతో కట్టి బయటికి లాగారు. మనం చచ్చిపోయేటప్పుడు మన శరీరంలో మన ప్రాణం మన బొటన వేలంత ఉంటుంది, అంగుష్ట ప్రమాణ మాత్ర పురుషుండు అన్నారు. చచ్చిపోయేవాడి బొటన వేలు ఎంత ఉంటుందో అంత ఆత్మ వెలిగిపోతున్న కాంతిలో ఉంటుందన్నమాట. దీనిని ఒక తాడేసి బయటికి లాగుతారు. అందుకే తాడు చివర బొటన వేలంత ఆకారంతో పురుషుడు వెలుగుతూ ఉంటాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ పురుషుణ్ణి వాళ్ళు బయటికి లాగి యాతనా శరీరంలో పెట్టే లోపు శివకింకరులు వచ్చి ఈ యమపాశమును కత్తిరించి ఈ ప్రాణాన్ని తీసుకెళ్ళి అందమైన శివశరీరంలో ప్రవేశపెట్టేశారు. క్షణాల్లో శివశరీరంలో ప్రవేశపెట్టారు. యమశరీరం కాకుండా శివశరీరం వచ్చింది వాడికి. దాంతో శివకింకరులు తెల్లబోయి ఈ శివకింకరులకే తిరిగి యమకింకరులు, మహాత్ములారా మీరెవరు, మాతో ఎందుకు యుద్ధానికి వస్తున్నారు? ఈ దుర్మార్గుడి ప్రాణాన్ని మేము యాతనా శరీరంలో పెడతాం, యమలోకానికి తీసుకు వెడతాం. మీరేమో యాతనా శరీరంలో వీడి ప్రాణం పెట్టకుండా దివ్య శరీరంలో ప్రవేశపెట్టారు. ఈ శరీరంలో ప్రవేశపెడితే వీడు కైలాసానికి వెడతాడు. వీడు కైలాసానికి కాదు, రావలసింది మా నరకానికి అనగా వాళ్ళు నవ్వి, ఇంతకీ మీరెవరు? మేము యమకింకరులు అన్నారు వాళ్ళు. మీ కర్తవ్యం ఏమిటి, మీరేం చేస్తారో చెప్పండి, అప్పుడు మా సంగతి మేము చెబుతాం అన్నారు వాళ్ళు. అలా అడిగారు, బాగుంది ఇప్పుడు చెబుతున్నా వినండి. వేద ప్రణిహితమే మోదము, ఈ ప్రపంచమునకు వేదమే ఆధారం. ఈ వేదము మళ్ళీ స్మృతులుగా, సంహితలుగా, పురాణములుగా, ఇతిహాసములుగా విభజింపబడింది. పురాణాల్లో, ఇతిహాసాలలో, శాస్త్రాలలో చెప్పబడిన రీతిలో మానవుడు నడుచుకుంటే వాడిని మేము ఉత్తమ లోకాలకి పంపుతాం. ఈ పురాణాల్లోనో, ఇతిహాసాల్లోనో, లేక సంహితల్లోనో, స్మృతులలోనో, ఒరే నాయన విభూతి పూసుకోండి, రుద్రాక్ష వేసుకోండి, దర్శనం చేసుకోండి, భగవంతుడు గురువుని పూజించండి, ఇలా చెప్పే కదా, ఇలా చేసిన వాళ్ళు ఎవరూ మా లోకానికి రారు. అందులో చెప్పినట్టుగా చేయకుండా అందులో చెప్పినవి చెయ్యొద్దని చెప్పినవి చేస్తే ప్రమాదం. ఆడవాళ్ళని చంపడం, మగవాళ్ళని చంపడం, దొంగతనం చేయటం, సురాపానం, ఇవన్నీ మహాపాపాలు కదా. ఈ పాపములు చేసిన వాళ్ళని మేము ఈ యాతనా శరీరమును ఒక నల్లని శరీరాన్ని తీసుకొచ్చి ఆ శరీరంలో ప్రవేశపెడతాం. ఈ చచ్చినవాడు బతికుండగా మానవ శరీరంలో ఉన్నాడు కదా, ఇప్పుడు చచ్చాక వాడికి యాతనా శరీరం అనే ఒక శరీరంలో మేము ప్రాణం ప్రవేశపెడతాం. ఆ యాతనా శరీరం 5 నుంచి 6 అడుగులు పొడుగుంటుంది, నల్లగా ఉంటుంది. దానికి స్త్రీ పురుష చిహ్నాలు ఉండవు, అంటే ఈ మలద్వారం, ఈ మూత్రద్వారాలు ఇలాంటివి ఏమి ఉండవట వాడికి. వాడి శరీరం శరీరమే, దానికి అది స్త్రీయా పురుషుడా ఉండదు, అదొక విచిత్ర శరీరం. ఈ శరీరంలో ప్రాణాన్ని ప్రవేశపెడతారు. మెడకు తాడేసి వాడిని ఈడ్చుకుపోయి నరకానికి తీసుకుపోయి యముడి దగ్గర పెడతారు. ఈ ప్రయాణం భూలోక కాలమానం ప్రకారం 1 ఏడాది జరుగుతుంది. అంటే భూలోకంలో 1 ఏడాది గడిస్తే అక్కడ వీడు యమలోకంలో యముడి దగ్గరికి వెడతాడు. ఇక్కడ మనకి నెల వాళ్ళకి మార్గంలో ఈ యమలోకానికి వెళ్ళేటటువంటి వాడికి మార్గమధ్యం ఉంటుందిగా, యమలోక మార్గం. ఆ మార్గంలో భూలోకంలో నెల గడిస్తే వాడికి ఒక్క రోజట. అందుకే ఇక్కడ ఏం చేస్తారు, ఎవరన్నా చచ్చిపోతే మాసికాలు పెడతారు. మాసికం పెడితే వాడికి ఒక రోజుకు భోజనం అందుతుంది. ఇక్కడ మాసికం పెట్టలేదు అనుకోండి, అప్పుడు వాళ్ళ నాన్నలు ఏడుస్తారు అన్నమాట, మేము దురదృష్టవంతులం, వీడు మాకు పిండం పెట్టడం లేదు అని ఏడుస్తారు తిండి లేక. అందుకే మనం పెట్టాలి, అంతా ఎంతో పిండం పెడితే, మాసికం పెడితే వాళ్ళు సంతోషిస్తారు. మనం తిలోదకాలు ఇస్తే వాడికి దాహం తీరుతుంది అన్నమాట. 12 నెలల పాటు ప్రతి నెల మాసికం పెడితే ఈ 12 రోజుల ప్రయాణంలో వాడికి ఆహారం దొరుకుతుంది. ఆ తర్వాత వీడిని యముడి దగ్గర నిలబెడతారు. నిలబెట్టాక యముడు చిత్రగుప్తుడిని, చిత్రుణ్ణి వీళ్ళందరినీ పిలిచి, చిత్రుడు చిత్రగుప్తుడు అని ఇద్దరు ఉంటారు. ఇద్దరు యముడికి అటు ఇటు ఉంటారన్నమాట. వాళ్ళని వీడేమేం చేశాడని అడిగితే, వీడిని పాపం చేశాడండి, వీడిని దరిద్ర పనులు చేశాడండి అని చెబుతారట. ఒక్కసారన్నా ఉమామహేశ్వర స్వామి ఆలయంలో 7 రోజులు పద్మాకర్ గారు పురాణానికి వెళ్ళాడా వీడు అని అడుగుతారనమాట. వీడు వెళ్ళలేదండి. వెళ్ళలేదా? వీడి కాళ్ళు వెరగొట్టండి, వీడిని కుంభీపాకంలో వెయ్యండి, వీడిని నిప్పుల్లో కాల్చండి, తల్లకిందులుగా వెళ్ళడగట్టండి, కత్తులతో కొట్టండి అంటట. చూసారా మీరు ఎంత దృష్టవంతులు, 7 రోజులు వింటున్నారు, మీకు ఆ యమలోకపు బాధలు లేవుగాక లేవు.
ఇలా శిక్షలు వేశాక కొంతకాలానికి వీడి పాపం తరిగాక అప్పుడు మేము మళ్ళీ వాడిని ఏం చేస్తాం, భూలోకంలో వాడు చేసిన పాపాలను బట్టి చీమగానో దోమగానో భామగానో మాకు మనిషిగానో కుక్కగానో నక్కగానో తల్లిగానో పిల్లిగానో నల్లిగానో బల్లిగానో మొత్తం మీద పుట్టిస్తాం. ఇలా ఎప్పటికో వాడి పాపాల నుంచి విముక్తి పొందుతాడు ఈ దుర్మార్గుడు. తల్లిదండ్రుల్ని పీడించాడు, రకరకాల వ్యసనములు పాలయ్యాడు, చివరికి శివరాత్రి నాడు శివాలయంలో ఉన్న ప్రసాదం కూడా దొంగిలించిన దుర్మార్గుడు. అందుకే వీడిని మేము పట్టుకుపోతున్నాం, ఎంతలో మీరు అడ్డం వచ్చారు, వీడి ప్రాణాన్ని శివశరీరంలో ప్రవేశపెట్టారు, ఇది మీకు ధర్మమా అని యమకింకరులు అడగ్గా, అప్పుడు శివకింకరులు, మీరు చెప్పిందంతా నిజమే, వీడు పాపాత్ముడే, కానీ మీకు ధర్మం తెలుసు కానీ సూక్ష్మ ధర్మం తెలియదు. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు, ధర్మం విచిత్రమైనది. శివధర్మము బతి సూక్ష్మము శివధర్మము లేశమైన చేకూరినంతన్ శివలోకంబు అబ్బును. శివధర్మం చాలా విచిత్రమైనది, సూక్ష్మమైనది. ఇంత పిసరైనా శివధర్మం చేస్తే వాడు శివుడి దగ్గరికి ఎడతాడు. ఇప్పుడు శివధర్మం గొప్పతనం ఏమిటో చెబుతున్నాం. వీడు శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నాడు. మీరు అడగచ్చు, వాడు ఉపవాసం ఉండలేదండి, తిండి లేక గతి లేక మాడిపోయి ఉపవాసం ఉన్నాడని. అశనమబ్బకయ్యైన అతడు ఉపవాసమున్నంత ఉపవాస ఫలితం బునొందగలడు. తిండి లేకపోయినా, తిండి దొరకక బలాత్కారంగా తప్పనిసరి పరిస్థితుల్లో శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నది ఉపవాసమే. శివరాత్రి నాడు అన్నం దొరకలేదు, అందువల్ల వాడికి తిండి దొరకగా తిండి తినలేదు, అది ఉపవాసం కింద భావిస్తాడు శివుడు. తెలుసో తెలియకో గంగలో మురిగాడు, గంగా స్నానం కింద భావిస్తాడు శివుడు. నిద్ర లేక ఆకలికి మాడిపోయి జాగరణ చేశాడు. వీడి నిజానికి జాగరణ చేయలే, నిద్ర రాక బాధపడుతూ అలా వండిపోయాడు. అది కూడా జాగరణ ఫలితమే. జనములందరూ శంభో హరహర అంటూ ఉంటే వీడు శంభో అన్నాడు, అది కూడా నామస్మరణమే. శివాలయములో తనకి ఆహారం దొరకడం కోసమని శివుణ్ణి చూడడం కోసం కాదు, వాడు అన్నం కుండ కనబడుతుందని దీపం వెలిగించాడు. నిజానికి అన్నం కోసం దీపం వెలిగించాడు, అయినా దీపం శివుడి దగ్గర వెలిగించాడు. ఆ దీపపు కాంతిలో శివలింగం, శివలింగం మీద ఉన్న పువ్వులు చూశాడు. ఏది అర్ధరాత్రి పూట శివరాత్రి నాడు ఎంత అదృష్టం. దీపారాధన చేయటం అంటే మరి ఏ వంకతో దీపం వెలిగించినా దీపం వెలిగించడమే, ఏ వంకతో శివుణ్ణి చూసినా చూసినట్లే. పైగా శివుడి సన్నిధానంలోనే నందీశ్వరుడి దగ్గర బాణం దెబ్బతిని చచ్చిపోయాడు, ఉపవాసం ఉంటూనే చచ్చిపోయాడు. ఇవన్నీ శివధర్మములు. శివధర్మం అగ్ని వంటిది, తెలిసి తొక్కినా తెలియక తొక్కినా నిప్పు నిప్పే అది కాలుస్తుంది. అవునా? ఇప్పుడు దీపం దగ్గర వెళ్ళండి, దీపంలో జ్యోతి వెలుగుతోంది, అందులో వేలెట్టండి, చుర్రుమని వేలు కాలుతుంది. చూసి వేలు పెట్టినా వేలు కాలింది, చూడక వెనక్కి తిరిగి ఏదో పొరపాటు ఇలా చెయ్యి పెట్టారు, అయినా చెయ్యి కాలుతుంది. దీపంలో వేలెడితే తెలిసి పెట్టినా తెలియక పెట్టినా అది దీపం కనుక అగ్ని కనుక కాలుస్తుంది. నిప్పు యొక్క లక్షణం కాల్చడం, శివధర్మం యొక్క లక్షణం తెలిసి చేసినా తెలియక చేసినా పొరపాటులు చేసినా గ్రహపాటులు చేసినా ఫలితం ఇవ్వడం. శివుడు అంత గొప్పవాడు, ఏ వంకతో చేసినా అనుగ్రహిస్తాడు. కాబట్టి వీడిని వీడిని ఇప్పుడే పట్టుకుపోతాం, వీడిని తీసుకెళ్ళి కొంతకాలం శివలోకంలో ఉంచుతాం, అక్కడ శివ సన్నిధానంలో ఉంటాడు. ఆ తర్వాత ఆ శివరాత్రి పుణ్యం అయిపోయాక మళ్ళీ భూలోకంలో పుడతాడు. చాలా గొప్పవాడవుతాడు వీడు. శివుడి సన్నిధానంలో దీపం వెలిగించడం అంటే మాటల, ఇక మీరు పండి అని వీళ్ళు కైలాసానికి పట్టుకుపోయారు వీడిని. దాంతో యమకింకరులు ఏడుపాము పెట్టుకుని యముడి దగ్గరికి వెళ్ళి, యమధర్మరాజా, ఇలా అయితే మేము ఉద్యోగాలు ఏం చేస్తాం, ఈ పూట నీవు చెప్పినట్టే గుణనిధి అనే ఒక దుర్మార్గుడి ప్రాణం తీసుకువద్దామని వెళ్ళగానే శివకింకరులు మమ్మల్ని హటో హటో అని తొలగించి వాడిని కైలాసానికి పట్టుకుపోయారు అని జరిగింది చెప్పగా, వెంటనే యమధర్మరాజు రెండు చేతులు తోడించి హరహర మహాదేవ అని నమస్కరించి నామస్మరణ చేసి ఆ తర్వాత తన కింకరులకేసి తిరిగి, ఓ కింకరులారా, నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, తెలిసి కానీ తెలియక కానీ హరహర హరిహరి అని పలికే వాళ్ళ జోలికి వెళ్ళద్దు, తెలిసి కానీ తెలియక కానీ శివుడి కథ వినేటటువంటి పుణ్యాత్ముల జోలికి వెళ్ళద్దు,
శివుడి సన్నిధానంలో దీపం వెలిగించిన వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. విభూతి పూసుకొని రుద్రాక్షధారణ చేసి శివాలయంలో ప్రదక్షిణ చేసి అనంతరం శివలింగాన్ని భక్తితో దర్శనము చేసుకునే పరమ పుణ్యాత్మల జోలికి మీరు వెళ్ళొద్దు. వాడు ఏ వంకతో వెళ్ళినా వాళ్ళ జోలికి వెళ్ళవద్దు. ఇది ఈ రోజు నుంచి మీరు దృష్టిలో పెట్టుకోండి, ఇది నా ఆజ్ఞ అని కింకరులకి ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఈ గుణనిధి ఆశ్చర్యపోయాడు, పరమ పాపాత్ముణ్ణి నేనెక్కడ అనుకోకుండా పరమ పవిత్రమైన శివాలయంలో దీపం వెలిగించడం ఏమిటి, ఈ దీపం వెలిగించిన పుణ్యం నాకు రావడం ఏమిటి, అక్కడ మరణించి నేను కైలాసానికి వెళ్ళడం ఏమిటి, నా పాపాలకు ఏ నరకానికి పోవలసిందో నా అదృష్టం ఇక్కడికి వచ్చాను అనుకున్నాడు. పొంగిపోయి కైలాసానికి పోయి అక్కడ శివుణ్ణి చూచి కొంతకాలం ఉన్నాడు. ఆ పుణ్యం కొంతకాలానికి తరిగిపోయాక భూలోకంలో కళింగరాజు గారికి కొడుకే పుట్టాడు. ఆ కాలంలో కళింగ దేశమును అరిందముడు అని ఒక రాజు పరిపాలించేవాడు. అరిందముడు అంటే శత్రువులను సంహరించినవాడు, అదుపులో పెట్టినవాడు. దముడు అంటే నిగ్రహించినవాడు లేక జయించినవాడు. అరిందముడు అంటే శత్రువుని జయించినవాడు. శత్రువు అంటే ఎవరు? కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలని ఆరు శత్రువులు ఉంటాయి మన శరీరంలో. ఈ ఆరింటిని జయించిన మహారాజు ఒకడు ఉన్నట్ట, ఆయన కళింగని పరిపాలించేవాడు. ఆయన పేరు అరిందముడు అన్నమాట. ఆ కళింగరాజు గారికి ఈ గుణనిధి కొడుకై పుట్టాడు. ఎక్కడి పాపాత్ముడు, ఎక్కడ రాజుగారు కొడుకో ఆలోచించండి. కళింగము అంటే ఒరిస్సా అన్నమాట. ఆ రోజుల్లో ఒరిస్సాని వాడ్రదేశము కళింగ దేశము అనేవారు. ఆ వాడ్రదేశానికి రాజుగారి కొడుకుగా పుట్టాడు. రాజుగారు తన కొడుక్కి అరిందముడు అని పేరు కదా, అరి తీసేసి దముడు అని పేరు పెట్టాడు. ఈ దముడు చిన్నప్పటి నుంచి పూర్వజన్మ గుర్తుంది దీనికి. నేను పూర్వజన్మలో గుణనిధిని, శివాలయములో దీపం వెలిగించిన పుణ్యము వల్ల, అందున శివరాత్రి నాడు దీపం వెలిగించడం వల్ల నాకు ఈ మహాజన్మ వచ్చిందని గ్రహించి గుర్తు పెట్టుకున్నాడు. వాడి పూర్వజన్మ గుర్తుండడం కూడా లాభం ఉండవు, కానీ అన్ని వేళ్ళ గుర్తుండకూడసమా? మీ అందరికీ పూర్వజన్మలు గుర్తుంటే కాపురాలు చేయలేరు, ఇంట్లో అన్నం తినలేరు. ఎందుకంటే మా ఆశ్రమానికి ఓసారి వచ్చారు ఇద్దరు దంపతులు, ఎప్పుడు కొట్టుకు చచ్చిపోయేవారు. ఏమండి గురువుగారు, మేము ఎప్పుడు కొట్టుకుంటున్నాం ఏమిటండి అని వాళ్ళ చేయి చూపిస్తే చూశాను, వాళ్ళ పూర్వజన్మ రహస్యం తెలిసింది. పూర్వజన్మలో భార్య పిల్లి, భర్త ఎలక. ఈ భర్తను ఆవిడ మింగి తినేసింది. ఆ చచ్చిపోయి తినేటప్పుడు వాళ్ళు అనుకోకుండా శివాలయంలో చచ్చిపోయారట వాళ్ళు. ఆ పుణ్యం వల్ల మానవులై పుట్టారు. కానీ పిల్లిగారు భార్యగాను, భర్తగారు ఎలక్గా పుట్టారు. అందుకే భార్య అస్తమాడు రాత్రిపూట ఆయన కొరికేసేది. ఎందుకు కొట్టుకుంటున్నారో విషయం అర్థమైంది. ఇప్పుడు ఇలాంటి జన్మలు మీకు తెలిస్తే మీరు ఏం కాపురం చేస్తారు? మీ భర్త ఎలక, మీరు భార్య అని తెలిసిందనుకోండి భార్య గారికి, ఇక అక్కడి నుంచి చూడండి వారో పూర్వజన్మలో నన్ను ఏడిపిస్తావురా అని ఈ విషయం తెలిసి ఇంకా ఏడిపిస్తారు. అలాగే భార్య ఏ కప్పో, భర్త పాము అయితే ఈ విషయం తెలిస్తే ఈ జన్మలో ఇంకా ఎక్కువ కొట్టుకుంటారు. తెలియకపోతేనే కొట్టుకుంటున్నారే. అందరూ మీలాంటి ఆదర్శ దంపతులు ఉంటారా, ఇలాంటి పుణ్యాత్ములు ఉంటారా? ఇళ్లలో చాలా చోట్ల కొట్టుకు చచ్చిపోతున్నారు బాబోయ్. ఏ ఇంటికైనా వెడితే ఒక్కో చోట భయం వేస్తుంది అనమాట. ఇప్పుడు కుదరట్లేదు కానీ పూర్వం అప్పుడప్పుడు కొంతమంది భక్తులింటికి వెళ్ళేవాడిని. వెళ్ళగానే భార్యమణి, ఏం దిక్కుమాలాడా, గురువుగారు వచ్చారు చెంబుతో నీళ్ళు ఇవ్వవా అంది నా ఎదురుగుండా. అంటే దిక్కుమాలని వాడని ఒక్క పదం చెప్పారు కానీ ఇంకా అనకూడని ఐదారు పదాలు అంది, అవన్నీ అంటే బాగుండదు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఇలా ఎందుకు అనుకుంటున్నారంటే ఫ్లాష్ బ్యాక్ ఏదో ఉంటుందన్నమాట. అందుకనే మనకి భగవంతుడు ఏం చేశాడు, పూర్వజన్మ ఏమిటో తెలియకుండా చేశాడు. నా అదృష్టం ఏంటంటే మీరు పూర్వజన్మలో మంచి యోగులు. పూర్వజన్మలో నైవిశారణ్యంలో కొంత పురాణం పొరపాటును విన్నారు, విని ఆ పుణ్యం వల్ల ఇక్కడ పుట్టి మళ్ళీ ఆ పురాణం ఇక్కడ కొనసాగిస్తున్నారు. పూర్వజన్మలో నైవిశారణ్యంలో ఎంతో కొంత పురాణము వినకపోతే ఈ జన్మలో కాశీఖండం వినరు అని చెప్పాడు. కాశీఖండంలోనే సుస్పష్టంగా చెప్పాడు వ్యాసుడు. ఏమనో తెలిసినా కాశీ మహిమ ఈ జన్మలో శ్రద్ధతో వింటున్నారంటే వారు పూర్వజన్మలో ఒకరోజో రెండు రోజులో మూడు రోజులో నైమిషారణ్యంలో పురాణం విన్నారట. ఆ పుణ్యమే మిమ్మల్ని వాళ్ళ ఈ జన్మలో కాశీఖండం వినేలా చేసింది. ఈ ఏడు రోజులు పురాణం వింటే దీనివల్ల మాత్రం ఇక భూలోకంలో పురాణం వినవలసిన అవసరం లేదు. అందరం కైలాసం వెళ్ళిపోతాం, కైలాసంలో కూడా నాకు మంచి సీటు ఇస్తాడు శివుడు, అక్కడ కూడా నేను శివుడికి ఆస్థాన పౌరాణికుణ్ణి. వీరు శ్రోతలు, ఈ జన్మలో భక్తితో భగవంతుని యొక్క కథలు శ్రద్ధగా విన్నవాళ్ళు ఆయన సన్నిధానం పొందుతారు. వీడు పూర్వజన్మ జ్ఞానంతో పుట్టాడు. అందుకని దముడు పెద్దాడవగానే, రాజు అవగానే, తండ్రి తర్వాత ఈయన రాజు అవగానే వెంటనే ఒక చట్టం చేశాడు. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే శిరశ్ఛేదమే, తల నరికేస్తానని చాటాడు. ఏమిటా చట్టం? నా రాజ్యంలో ప్రతి పౌరుడు శివాలయంలో దీపం వెలిగించాలి.
అన్ని రోజులు కాకపోయినా కార్తీక మాసం అంతా దీపాలు వెలిగించాలి, శివరాత్రి నాడు దీపాలు వెలిగించాలి. శివరాత్రి మాస శివరాత్రులు కాశీ కార్తీక మాసాలలో శివాలయానికి వెళ్ళి దీపములు వెలిగించని వాళ్ళని తల నరికి చంపేస్తాను అని చట్టం చేసేట. దాంతో భక్తితో కొందరు భయంతో కొందరు చట్టానికి భయపడి చేశారు. ఏ వంకతో అయినా వీళ్ళ చేత దీపారాధన చేసి వీళ్ళందరినీ మోక్షానికి పంపాలని ఆయన కోరిక అన్నమాట. ఇలా కార్తీక మాసం వస్తే 100 దీపాలు, 101 దీపాలు, 1000 దీపాలు, 100000 దీపాలు, 1000000 దీపాలు కూడా వెలిగించడం మొదలుపెట్టారు. శ్రద్ధతో అలా దీపాలు వెలిగించగా 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 వాళ్ళందరి చేత వెలిగింపజేయించి తాను వెలిగించి ఈ పుణ్యంతో ఈ కళింగరాజు దముడు శరీరం విడిచిపెట్టగానే బ్రహ్మమానస పుత్రుడి వంశంలో పుట్టాడు. ఆ కాలంలో బ్రహ్మగారి యొక్క మనస్సు నుంచి కొంతమంది పుట్టారు, బ్రహ్మ మానస పుత్రులు అంటారు. వాళ్లలో కొందరు ప్రజాపతులు, మరీచి, అంగిరుడు, దక్షుడు, కపిలుడు, ఇటువంటి మహాత్ములు ఎందరో పుట్టారు. వాళ్లలో పులస్త్యుడు అని ఒక ప్రజాపతి ఉన్నాడు. ఈ పులస్త్య ప్రజాపతికి విశ్రవసుడని ఒక కొడుకు. ఈ విశ్రవసుని మొదటి భార్య పేరు ఇలబెల. విశ్రవసుడికి ఇలబెలకి ఈ గుణనిధి రెండో జన్మలో దముడు, ఇప్పుడు 3వ జన్మ ఎత్తాడనమాట. 3వ జన్మలో కుమారుడై పుట్టాడు. విశ్రవసుని కుమారుడు గనక అతన్ని వైశ్రవణుడు అన్నారు. ఈ వైశ్రవణుడికి చిన్నప్పటి నుంచి పూర్వజన్మ గుర్తుంది కదా, అందుకని శివభక్తి ఎక్కువ. వెంటనే ఆయన తండ్రికి తల్లికి నమస్కరించి, నాయన విశ్రవస అమ్మ ఇలబెల మీ ఇద్దరికీ నమస్కారం, నేను కాశీ వెళ్ళి తపస్సు చేసుకుంటానని వెళ్ళిరాను ఆయన, అంతకంటే అదృష్టం ఏమిటి, వెళ్ళిపో కాశీకి. అందులో ఇప్పుడే పద్మాగర్ గారు సెప్టెంబర్లో పెడుతున్నారు, ఆయనతో పెడితే మరీ మంచిది అనగా వెంటనే ఆయన ఈయనతో పాటు రిజర్వేషన్ చేయించుకుని బయలుదేరాడు. ఈయన కాశీ వచ్చాడు, భక్తితో గంగా స్నానం చేశాడు. 1000 సంవత్సరముల పాటు అన్నపూర్ణ ఆలయం ఉంది కదా, ఇప్పుడు అన్నపూర్ణ ఆలయం పక్కనే ఉంటుంది చిన్న స్థలం, అక్కడ కూర్చొని తపస్సు చేశాడు. ఆ రోజుల్లో కుదిరింది ఆయనకి, ఒకరోజు కాదు 2 రోజులు కాదు, పూర్ణం వర్ష సహస్రంతో ఈ వైశ్రవణుడు 1000 సంవత్సరములు అతి కఠోర తపస్సు చేశాడు. వాడి శరీరం ఎండిపోయింది, చర్మం కూడా పోయింది, ఎముకల పోగు మిగిలింది వాడికి కేవలం. అసలు ఎముకల పోగులో ప్రాణం ఎలా నిలబడిందో తెలియదట, అలా నిలబడింది వాడి ప్రాణం. మహాత్ముడు గనక, పూర్వజన్మ సుకృతం ఉంది గనక, శివానుగ్రహం ఉంది గనక, అస్థిపంజరంగా మిగిలి చర్మం మాంసం అన్నీ పోయిన అలా బతికున్నాడు. ఒక్క కంటి గుడ్లు మిగిలేటండి, కంటి గుడ్లు. అది కూడా మీరు విఠలాచార్య సినిమాలో అస్థిపంజరాలు చూశారు కదా, అస్థిపంజరములకు గుడ్లు తగిలించినట్టు ఉన్నాడు వాడు అనమాట. అలా ఆ మనిషిని చూస్తే హడిలిపోతారు ఎవరన్నా. అలా అయిపోయాడు. ఆ తపస్సుకి మెచ్చుకొని అమ్మవారితో కలిసి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు, అర్ధనారీశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. నాయనా వత్స వైశ్రవణ లే, నీ కఠోర తపస్సు నన్ను ఆనందపరిచింది, అందుకే నీకు దర్శనమిచ్చాను, ప్రత్యక్షమయ్యాను, ఏం కావాలో కోరుకోనగా. అప్పుడు ఆయన అసలు ఏముందండి శరీరంలో, కళ్ళు తెరిచి చూశాడు అండమే కానీ కంటి రెప్ప గుడ్డు తప్ప ఏమీ లేదు పాపం. అయినా ఆ కన్ను రెప్ప తెరిచి చూశాట. ఎదురుగుండా 1 కోటి చంద్రుల కాంతితో ధగ 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 వెలిగిపోతున్న శివుడు అర్ధనారీశ్వరుడై కనబడ్డాడు. ఆ కాంతి తట్టుకోలేక టక్కున మళ్ళీ కళ్ళు మూసేశాడు ఆయన. ఒకసారి ఆలోచించండి, 1 కోటి చంద్రులు 1 కోటి సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఆ కాంతి మనం చూడగలమా? కాంతి సూర్యకాంతి కానీ అందులో వేడి లేదు, చల్లగా ఉంది, కానీ ఆ కాంతి భయంకరమైన కాంతి, కంటితో చూడలేని కాంతి. ఈ ఫ్లాష్ లైట్లే కాసేపు మనకు వేసి పెడితే మనం చూడలేమే, మన కళ్ళు బైర్లు కమ్ముతాయి, చీకట్లు కమ్ముతాయి. అటువంటిది 1 కోటి సూర్యుల కాంతితో ప్రత్యక్షమయ్యాడు ఆయన. అందుకే ఈయన చూడలేక అలా కళ్ళు మూయగానే వెంటనే ఆయన వత్స నన్ను చూచే దివ్య దృష్టిస్తున్నా నీకు అన్నాడు. వెంటనే ఆయనకి దివ్య దృష్టి వచ్చింది. ఆ దివ్య దృష్టితో చూశాట. ఎదురుగుండా శివుడు అమ్మవారితో కనబడ్డాడు. అయ్యను చూశాడు, అమ్మను చూశాడు. వెంటనే ఈయనకి ఈర్ష్య కలిగింది. ఏమిటా ఈర్ష్య? పాతవాసన ఇంకా పోలేదు ఈయనకి. నేనెంత తపస్సు చేస్తే కదా శివుడు ప్రత్యక్షమయ్యాడు, కానీ ఈ అందగత్తె ఎవరు? ఆవిడ ఏం తపస్సు చేస్తే శివుడిలో సగం శరీరం కొట్టేసిందో, శివుడిలో అర్ధ శరీరంలో చేరింది, నాకంటే ఈవిడు గొప్పదా, నాకంటే శివుడికి ఈవిడు ఎక్కువ అనుకున్నట్ట. అంటే అమ్మవారి మీద ఈర్ష్య పొందాడు. శివుడి యొక్క అనుగ్రహం నేనే పొందాలి, ఈ అమ్మవారు నాకంటే ఎక్కువ అనుగ్రహం పొందినట్టుంది అని అమ్మని ఈర్ష్యగా ఇలా చూశాట. ఎడమ గుడ్డు గవ్వ ఎగసి నట్టు లెగసిరి,
అప్పుడు ఆయన కన్ను ఎడమ కన్ను పైకి కిందకి టప్ప టప్ప కొట్టుకుంది. గవ్వ విసిరితే ఎలా లేస్తుందో అలా గవ్వలు విసిరేవారు పూర్వం చూసారా గవ్వలాటలో, ఆ గవ్వలు ఇచ్చినట్టు లేచి టప్పని పేలిపోయింది. ఇతరులను ఈర్షిగా చూస్తే కళ్ళు అలా పోతాయి. ఆయన ఎడమ కన్ను పోవడంతో పార్వతి పక్కపక్కనవి, వీడేం దరిద్ర భక్తుడండి, నన్ను చూచి ఈర్ష్య చెందుతాడు, నీ భక్తులంతా విచిత్రమైన వాళ్ళు, ఒకళ్ళేమో బూడిద పోస్తారు, ఒకళ్ళు ఎంగిలి మాంసం పెడతారు, ఒకళ్ళు చెప్పుకాలుతో నిన్ను తనుతారు, ఒకళ్ళేమో ఇంకేవో పిచ్చి పనులు చేస్తారు, ఇలాంటి భక్తులు నీకు భలే దొరుకుతారు స్వామి అనగా ఆయన నవ్వి, వీడు అందరికంటే గొప్ప భక్తుడు, పార్వతి కంటే కూడా శివుడికి నేనే ఎక్కువ భక్తుడిగా ఉండాలనే కోరికతో అలా నిన్ను ఈర్ష్యతో చూశాడు తప్ప వాడు దుర్మార్గుడు కాదు. వాడు మన బిడ్డ. బిడ్డలు ఈర్ష్యతో ఉంటే ఆ మాత్రం తల్లి తండ్రి ప్రేమ చూపించాలి కదా, వాడికి వరాలి అన్నట్ట. అప్పుడు ఆవిడ ప్రేమతో వాడి శరీరాన్ని నిమరగా అంతగాడైపోయట బంగారం వంటి శరీరం వచ్చింది వాడికి. ఒక్క కనుగుడ్డు మాత్రం పేలింది, కుడి కన్ను ఎర్రగా ఉంది. అప్పుడు ఆవిడ, నాయన నువ్వు మహైశ్వర్య సంపన్నుడు అవుతావు, నీకు మించిన భక్తుడు శివుడికి మరెవరూ ఉండరు, శివుడు ఈ రోజు నుంచి నీకు మిత్రుడు కూడా అవుతాడు, మిగతా వాళ్ళందరూ కేవలం శివుడి భక్తులు, నువ్వు మిత్రుడివి కూడా అవుతావు. నీ కుడి కన్ను బాగుంటుంది, ఎడం కన్ను పైకి కిందకి లేచి పేలింది కదా, కు అంటే చెడ్డ, బేరము అంటే రూపము దృష్టి అని అర్థం, బేరము అంటే విగ్రహం అండి, అందుకే ఉత్సవ బేరములు అంటే ఉత్సవమూర్తులు అని అర్థం. కన్ను పోవటం వల్ల నీ శరీరం వికారంగా అయ్యింది, అందువల్ల నీకు కుబేరుడు అని పేరు వస్తుంది. కు అంటే చెడ్డ, బేరము అంటే దృష్టి, చెడ్డ దృష్టితో చూసావు గనక నీకు కుబేరుడని పేరు వస్తుంది. కుబేరుడనే పేరుతో నువ్వు ఈశ్వరుడికి మిత్రుడై ఉండు. లంకానగరం అని ఒక నగరం ఉంది, ఆ లంకానగరాన్ని పరిపాలించాలిగా శివుడు అన్నాడు. లంకానగరాన్ని పూర్వం రాక్షసులు పరిపాలించేవారు, విష్ణువు రాక్షసుల్ని చంపాడు, అందులో సుమాలి మాల్యవంతుడు అనేవాళ్ళలో సుమాలి తెచ్చాడు, మాల్యవంతుడు అనేవాడు పాతాళానికి పోయాడు. ఇప్పుడు ఆ నగరం పాడైపోయింది. ఆ లంకానగరాన్ని, సముద్ర మధ్యంలో ఉన్న లంకానగరాన్ని నువ్వు పునర్నిర్మాణం చేసి పరిపాలించు, కానీ అమ్మని ఈర్ష్యతో చూడడం వల్ల లంక నీకు శాశ్వతంగా దక్కదు. కొంతకాలం శ్రీలంకలో ఉన్నాక మీ నాన్నగారు రెండో పెళ్లి చేసుకుంటాడు, ఆ రెండో పెళ్లికి ఒక కొడుకు పుడతాడు, వాడు వచ్చి నీ నెత్తి మీద కొడతాడు, అప్పుడు నీకు వేరే నగరం వస్తుంది అన్నట్ట. అనగానే కుబేరుడు సరే అని అన్నాడు, అమ్మని అయ్యని భక్తితో పూజించాడు. ఇది ఇప్పుడు మనం శ్రీలంక అంటున్నాం కదా, అక్కడికి వెళ్ళి అందమైన బంగారపు భవనాలు నిర్మాణం చేసి చాలా కాలం దాన్ని పరిపాలించాడు. చాలా గొప్ప స్థలం అండి అది, అత్యంత పవిత్ర స్థలం. శ్రీలంక జీవితంలో ఒక్కసారైనా చూడాలి. లంకాయాం శాంకరీదేవి అన్నారు, లంకలో శాంకరీదేవి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. తర్వాత అక్కడేమో మొట్టమొదట శరభావతారం ఎత్తాడు ఎవరు, వీరభద్రుడు. ఆ స్థలం కూడా అక్కడ ఉంటుంది. సంజీవన పర్వతం తెచ్చిన స్థలం, హనుమంతుడు మొట్టమొదట అడుగు పెట్టినటువంటి త్రికూట పర్వతం, ఇవన్నీ ఉంటాయి. చాలా అద్భుతం అన్నమాట. అక్కడికి వెళ్ళి లంకానగరాన్ని బంగారు నగరాన్ని నిర్మించుకుని కొంతకాలం ఉన్నాడు కుబేరుడు. ఉన్న తర్వాత ఈలోపు విశ్రవుడు మరో పెళ్లి చేసుకున్నాడు, ఆవిడ పేరు కైకసి. రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు శూర్పణఖ నలుగురు పిల్లలు పుట్టారు. రావణాసురుడు ఈయన్ని జయించగానే మళ్ళీ ఏడుస్తూ శివుడి దగ్గరకు వచ్చాడు కుబేరుడు, నా లంక పోయిందో అన్నట్ట. లంక ఆ రావణాసురుడు అనే కుంకకు వదిలేసి నువ్వు నిశ్శంకగా నా దగ్గరకు రా అని. శివుడికి అలకాపురం నివాసం. ఆ అలకాపురాన్ని, అసలు నిజానికి అలకాపురం అంటే ఉత్తరం దిక్కున అలకాపురం శివుడిది అనమాట. ఆ అలకాపురాన్ని నీకు ఇచ్చేస్తున్నాను, నేను కైలాస నిర్మాణం చేసుకుంటానన్నాడు. అప్పటిదాకా అసలు కైలాసం అనే లోకమే లేదు శివుడికి. మొదటిసారిగా తన నగరం కుబేరుడికి ఇచ్చి ఈయన కైలాసం నిర్మించుకుని అక్కడికి వెళ్ళి కైలాసానికి ఉత్తర ద్వారం గుండా ప్రయాణం చేసి రోజు తన మిత్రుడికి దర్శనం ఇచ్చేవాడట. ఈ విధంగా కుబేరుణ్ణి మిత్రుడిని చేసుకున్నాడు. పరమ దుర్మార్గుడు గుణనిధి ఎక్కడ, కాశీలో దీపారాధన ఎక్కడ, ఆ పుణ్యంతో కళింగరాజుగా పుట్టి ఇవాళ కుబేరుడనే ఒక దిక్పాలకుడయ్యాడు. ఇది కాశీ మహిమ. కాశీక్షేత్రానికి వెళ్ళడం, శివదర్శనం చేసుకోవడం, అక్కడ దీపం వెలిగిస్తే పరమ పాపాత్ముడు కూడా దిక్పాలకుడు అవ్వచ్చు అని కుబేరుణ్ణి చూపించాడు ఆయన. ఇంతలో అక్కడ ఒక గొప్ప లింగం కనబడింది ఆయనకి. ఇదేమిటన్నట్ట, ఇది భూలోకంలో యమధర్మరాజు గారి చేత ప్రతిష్ఠించబడిన లింగం. ఆ లింగం ఇక్కడ కూడా ఆకాశంలో కనబడుతుంది. ఇక్కడే యమధర్మరాజు గారు 108 నామాలు రాశాడు అని చెప్పాడు. ఆ 108 నామాలు రేపు ఉదయం, రేపు సాయంత్రం ప్రవచనంలో మీ చేత చెప్పిస్తాను.
సరిగ్గా స్టార్టింగ్లోనే ఉంటాయి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, యమధర్మరాజు గారు స్వయముగా కాశీలో ధర్మరాజేశ్వరలింగం ప్రతిష్ఠించాడని మొన్నే చెప్పాను. ఆ ధర్మరాజేశ్వరలింగాన్ని ప్రతిష్ఠించి శివకేశవుల నామములు 108 రాశాడు. అంటే శివాయ నమః కేశవాయ నమః, ఒకటి శివనామం ఒకటి విష్ణునామం, ఇలా 108 నామాలు రాశాడు. ఇది రాసింది కాశీలో, అది కూడా ధర్మరాజేశ్వరలింగం దగ్గర. ఆ లింగానికి ప్రతిరూపం ఆకాశంలో కూడా శివుడు ప్రేమతో పెట్టట్ట, ఇటువంటి లింగమే ఇంకోటి ఆకాశంలో తాను ఏర్పాటు చేశాడు. అక్కడ ఈ నామాలు చదువుతూ ఉంటారు. ఆ నామములు కాశీలో చదవాలని శాస్త్రం. ఆ నామములు నేను రేపు పొద్దున వీలుంటే వీళ్ళు మీకు పంచిపెడితే పంచిపెడతారు, లేకపోతే నేను చెబుతాను మీరు అనండి, నేను అనగానే మీరు అంటారు అన్నమాట. ఈ నామములు చదివితే వచ్చే ఫలితం ఏమిటో తెలుసా? మళ్ళీ భూలోకంలో జన్మించడం జన్మించడం, దాని యొక్క గొప్ప ఫలితం పూర్తిగా రేపు చెబుతాను. అసలు అంత గొప్ప నామాలు లేవు, నరకానికి వెళ్ళరు. యముడు రాసిన ఈ స్తోత్రం చదివితే యముడు గౌరవంగా తీసుకెళ్లి కైలాసానికి పంపుతాట. అంత గొప్ప నామాలవి. మళ్ళీ వాటితో రేపు కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.